SBS live streams and podcasts are supported by advertising.
SBS తెలుగుకు స్వాగతం. నేను రియా. పన్ను చట్టాల్లో ఆర్థిక లావాదేవీలకి ఎంతో ప్రధానమైన పాత్ర ఉంటుంది. ఇక్కడ ఇల్లులు కొనడానికి భారీ మొత్తంలో డిపాజిట్లు చెల్లించవలసి వస్తుంది. ఏదైనా ఇతర ఆర్థిక అవసరాల కోసం భారతదేశం నుండి ఆస్తులు అమ్ముకొని మనం ఆస్ట్రేలియాకి తీసుకొస్తుంటాం. అటువంటి పరిస్థితుల్లో ఏ అకౌంట్ ద్వారా మనం లావాదేవీలు చేసుకోవచ్చు, ప్రస్తుత పన్ను చట్టాలు ఎలా ఉన్నాయి, మనం ఎటువంటి పెట్టుబడులు చేయొచ్చు అన్న విషయాల గురించి మనకి తెలియజేయడానికి ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అమర్ సుధీర్.
ముఖ్యంగా నాన్ రెసిడెంట్స్ వాళ్ళ డబ్బుల్ని ఇండియా నుంచి ఫారిన్కి తీసుకెళ్లే ముందు, అంటే ముందు ఇండియన్ అకౌంట్స్లో ఉంటాయి. మన ఇండియన్ అకౌంట్స్కి సంబంధించి రెండు రకాల అకౌంట్స్ ఉంటాయి. ఒకటి ఎన్ఆర్ఈ నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్, ఇంకోటి ఎన్ఆర్ఓ నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్. ఈ ఎన్ఆర్ఈ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నా సరే అది మనం ఫారిన్ తీసుకెళ్లొచ్చు. కానీ ఎన్ఆర్ఓ అకౌంట్ నుంచి కనుక డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అది కరెంట్ ఇన్కమ్ అయితే కనుక టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి తీసుకువెళ్ళచ్చు. అదర్వైజ్ $1,000,000 పర్ యానం, అంటే ఆ ప్రాపర్టీ సేల్ చేసినా కానీ అంతకుముందు ఓల్డ్ సేవింగ్స్ ఇండియాలో ఉండే ఎన్ఆర్ఓ అకౌంట్స్లో ఉన్నా కానీ వాటిని పర్ యానము $1,000,000 వరకు మనం ఆస్ట్రేలియాకి రెమిట్ చేయొచ్చు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత పన్ను చట్టాలు ఎలా ఉన్నాయి, అవి మన ఆస్ట్రేలియన్స్కి ఎలా వర్తిస్తాయి?
ఈ ఆస్ట్రేలియన్స్కి సంబంధించి ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి చట్టాలు, అంటే ఒకవేళ వాళ్ళు ఏదన్నా బిజినెస్ ఇండియాలో చేస్తూ ఉంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ జిఎస్టీ చట్టం, అలాగే ఇండియాలో కనుక వాళ్ళకి ఏమైనా ఎర్నింగ్స్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టం, అలాగే ఫెమా యాక్ట్ ఫారెన్ మనీ రెగ్యులేటరీ యాక్ట్. ఈ ఫెమా యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళకి ఏదైనా ఇష్యూస్కి సంబంధించి, అంటే హ్యూజ్ అమౌంట్స్ కనుక ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే ఆర్బీఐ పర్మిషన్స్ కానీ మొత్తం చట్టాలన్నీ వీళ్ళకి ఆటోమేటిక్గా అప్లికబిలిటీలోకి వస్తాయి.
ప్రశాంతమైన జీవనానికి పెట్టుబడులు ఎంతో ముఖ్యమైనవి. మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మంచిది?
ఆస్ట్రేలియన్స్ ఇండియాలో వేటి వేటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అనే కంటే ఏట్లో ఇన్వెస్ట్ చేయకూడదో తెలుసుకుంటే మిగతా వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని మనం తీసుకోవచ్చు. వీళ్ళు ముఖ్యంగా రిటైల్ ట్రేడింగ్లోను, లాటరీ బిజినెస్లోను, గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ యాక్టివిటీలోను, చిట్ ఫండ్స్లోను, నిధి కంపెనీస్లోను, అలాగే ట్రేడింగ్ అండ్ ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ వీటిల్లోనూ, రియల్ ఎస్టేట్ బిజినెస్లోను, సిగార్సు, చారెట్స్, తర్వాత సిగరెట్స్, టుబాకోకి సంబంధించిన ప్రోడక్ట్స్ వీటి మీద కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. ఆ తర్వాత గవర్నమెంట్ స్పెసిఫిక్గా బ్యాన్ చేసిన ఏరియాస్ కూడా మనము దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి వీల్లేదు, మిగతా వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఈ ఇన్వెస్ట్ చేసే విధానంలో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవటం, రెండు త్రూ గవర్నమెంట్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ రూట్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ ఉన్నాయి. ట్రీ ప్లాంటేషను, మైనింగ్ ఏరియాసు, బ్రాడ్కాస్టింగు, ప్రింట్ మీడియా, ఎయిర్పోర్ట్స్, కొరియర్ సర్వీసెస్, శాటిలైట్స్, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్, టెలికామ్ సర్వీసెస్, మల్టీ బ్రాండ్ రిటైల్ ట్రేడింగు, సింగిల్ బ్రాండ్ ప్రోడక్ట్స్, ఇలాంటివి దాదాపుగా గవర్నమెంట్ పర్మిట్ చేసిన ఐటమ్స్ అన్నింటిలోనూ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు.
రిటైర్మెంట్ తర్వాత మన లైఫ్ ఎంతో పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. మరి అటువంటి పీస్ఫుల్ అండ్ ప్రశాంతమైన రిటైర్మెంట్ కోసం ఏదైనా మనం ప్లాన్ చేసుకోవాలి అంటే ఎటువంటి పదవీ విరమణ ప్లాన్స్ చేసుకోవచ్చు?
రిటైర్మెంట్ ప్లాన్స్ అంటే ముఖ్యంగా మన ప్రభుత్వం ఎన్పిఎస్ స్కీమ్ అని ఒకటి ప్రవేశపెట్టింది, అంటే ద నేషనల్ పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్లో నాన్ రెసిడెంట్స్కి సంబంధించి కూడా స్పెసిఫిక్గా స్కీమ్ రిలీజ్ చేయడం జరిగింది. ఎన్పిఎస్ స్కీమ్లో మనము మినిమం రిక్వైర్మెంట్ ఇంత ఇన్వెస్ట్ చేయాలని కూడా ఉంది, అలాగే 60 ఏళ్ళు దాటిన తర్వాత దీని నుంచి బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. ఎన్పిఎస్ ఫర్ ఎన్ఆర్ఐస్ అని కనుక మనము సెర్చ్ చేసుకుంటే దాంట్లో మొత్తం మనకి డేటా అంతా వస్తుంది. అయితే ఇది 2-tier స్ట్రక్చర్ ఉంటుంది. ఫస్ట్ టైర్ వచ్చేసి మ్యాండేటరీ పెన్షన్ అకౌంట్ విత్ ట్యాక్స్ బెనిఫిట్స్, ఆ తర్వాత దీంట్లో కావాలంటే ఎమర్జెన్సీస్ అయినప్పుడు పార్షియల్ విత్డ్రాయల్స్, అలాగే రిటైర్మెంట్ 60 ఇయర్స్ దాటిన తర్వాత దాని తాలూకు పేమెంట్స్ అవన్నీ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ కోసమని స్పెసిఫిక్గా క్రియేట్ చేసిన ఒక ఎన్పిఎస్ స్కీమ్ అనేది అందుబాటులో ఉంది.
మామూలుగా చాలామంది ఎన్ఆర్ఈ మరియు ఎన్ఆర్ఓ అకౌంట్లకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే మనం ఏ అకౌంట్ని ఎంపిక చేసుకోవాలి?
ముఖ్యంగా ఈ నాన్ రెసిడెంట్స్ వారి యొక్క ఫండ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కంగారు పడిపోయి ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి ఎన్ఆర్ఓ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఎన్ఆర్ఈ అకౌంట్లో ఉంటే ఎప్పుడైనా ఈ ఫండ్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు, అలాగే ఎవిడెన్షియల్గా ఉంచుకోవచ్చు. మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఇమీడియట్గా ఎన్ఆర్ఓ అకౌంటు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ వస్తుందని కంగారు పడిపోయి ఎన్ఆర్ఓకి కనుక ట్రాన్స్ఫర్ చేస్తే అగైన్ బ్యాక్ టు ఎన్ఆర్ఈకి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎన్ఆర్ఈలోనే ఉంచుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అవసరాన్ని బట్టి ఎన్ఆర్ఈ నుంచే ఇన్వెస్ట్మెంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసినట్టయితే దానికి పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే మనీ లాండరింగ్ యాక్ట్ ఈ మధ్య చాలా పవర్ఫుల్ అయిపోయింది. మనము ఫారిన్లోనే ఎర్న్ చేసి అక్కడ డబ్బులు మాత్రమే ఇండియాకి తీసుకొచ్చామనే ఎవిడెన్సెస్ మన దగ్గర ప్రస్తుతం క్లియర్గా ఉంచుకోవాలి. అదర్వైజ్ మనీ లాండరింగ్ ద్వారా ఇక్కడి నుంచే ఫండ్ రూట్ త్రూ అయ్యి వేరు వేరు ప్లేసెస్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇండియాకు వచ్చి అది ఫారిన్ ఇన్వెస్ట్మెంటు అని అంటే కనుక ఎవిడెన్సెస్ చేయాలిగా సంపాదించిన అమౌంట్ అని మనం ప్రూవ్ చేయలేకపోతే అది ఇండియాలో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్ కింద ట్యాక్సేషన్లోకి వస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందే జాగ్రత్తగా అన్ని రకాల ఎవిడెన్సెస్ని ఉంచుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలని విన్నవించడం జరుగుతుంది.
థ్యాంక్ యూ అమర్ సుధీర్ గారు. ఆర్థిక లావాదేవీల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్న దాని గురించి మనతో షేర్ చేసుకున్నందుకు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం SBS తెలుగు ఫేస్బుక్ పేజ్ని లైక్ చేసి ఫాలో అవ్వండి.